మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతి చెల్లించుకుంటున్నా. ప్రత్యేకంగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నా. నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి, హెచ్చరించండి, సరిచేయండి. మా ద్వారా ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రస్తుతానికి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో మరి పౌలు మొత్తం 16 అధ్యాయాలని రాయడం జరిగింది. 16 అధ్యాయాలను కూడా మనం 2 భాగాలుగా విభాగించుకున్నాము. 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఒక భాగంగా, తర్వాత 7 నుంచి 16 అధ్యాయాలు మరొక భాగంగా మనం విభాగించుకోవడం జరిగింది. మొదటి 6 అధ్యాయాల్లో కొరింథీ సంఘములో ఉన్నటువంటి సమస్యలను గురించి పౌలు వివరణ ఇస్తూ ఉన్నాడు. పౌలు దృష్టికి కొన్ని సమస్యలు రావడం జరిగింది. వాటిని గురించి పౌలు మాట్లాడుతూ వాళ్ళకి అనేకమైన హెచ్చరికల్ని జారీ చేశాడు. ఆ తర్వాత 2వ భాగంలో, అనగా 7వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో కొరింథీ విశ్వాసులు రాసినటువంటి ప్రశ్నలకు పౌలు జవాబులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మనం ప్రస్తుతానికి 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటంటే, స్త్రీని ముట్టచ్చా ముట్టకూడదా? స్త్రీని వివాహం చేసుకొని ఆమెతో ఉండడం శ్రేష్టమా, లేకపోతే అసలు వివాహం చేసుకోకుండా ఉండుట, అసలు స్త్రీని వివాహం చేసుకోకుండా ఆమెను ముట్టకుండా ఉంటే ఇంకా పరిశుద్ధులముగా ఉంటాము కదా అనేటువంటి సందేహములను వాళ్ళు లేవనెత్తినప్పుడు పౌలు అనేకమైనటువంటి విషయాల్ని తీసుకొని వచ్చాడు. వాటిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు ప్రారంభంలో, అంటే 7వ అధ్యాయం ప్రారంభం చూసినప్పుడు, ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని నీ ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు? జారత్వములు జరుగుచున్నందువలన. జారత్వములు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని ఆయన కింద రాసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికి వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రస్తుతానికి మనము 32వ వచనం దగ్గరికి వచ్చి ఆగున్నాం. ఇప్పుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండి కాని వాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండి అయిన వాడు భార్యని ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటు వల్లే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం మందును ఆత్మ ఎందును పవిత్రురారయ్యుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, పెండి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరి ఎడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై కొందరు ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో అర్థమాత్రమే కాదు, తర్వాత మీరు 36వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడా చదివితే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, పౌలు పెండ్లు చేసుకోనటువంటి వాడు, పెండ్లు చేసుకున్నవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు,
పెళ్లి చేసుకోనటువంటి వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు అని చెప్తున్నాడు. 36వ వచనం నుంచి 38వ వచనం వరకు ఒక తండ్రి తన కుమార్తె విషయమై వివాహ విషయమై గురించి మాట్లాడుతూ, ఒక తండ్రి తన వివాహ వయస్సుకు వచ్చినటువంటి కుమార్తె విషయంలో ఆమెను వేరొక వ్యక్తికి ఇచ్చి వివాహం జరిగించడం ద్వారా అతడు మంచిగా ప్రవర్తించుచున్నాడు, లేక అతడు ఆత్మచేత నింపబడిన వాడై నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడై ఆమెకు వివాహము చేయ నిశ్చయించుకొనక ఆమెను ప్రభు కొరకు సమర్పిస్తే అతడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు అన్నాడు. ఈ వచనాలన్నీ చూస్తే మనకు కన్ఫ్యూషన్ వస్తుంది. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు? వివాహం చేసుకొనకుండా మేలా తండ్రి నీ కుమార్తెకు వివాహం జరిగిస్తే మంచిగా చేస్తున్నావు, నీ కుమార్తెకి వివాహం జరిగించకుండా ఉంటే మరి మంచిగా ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు. ఇప్పుడు మనం వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఒక తండ్రి తన కుమార్తెకు లేదా వయసు వచ్చిన తన కుమారునికి వివాహం జరిగించవచ్చా వివాహం జరిగించకూడదా అనేటువంటి ప్రశ్నలు మనకు లేవనెత్తుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే పౌలు ఎందుకు ఈ విధముగా చెప్పాడు అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మొదటిది మనం అదే అధ్యాయంలో 28వ వచనం చివరి భాగంలో చూస్తే అక్కడ ఏమంటుందంటే, అట్టివానికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అని అన్నాడు. 32వ వచనంలో మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను అని అన్నాడు. అదే వచనంలో మనం కొంచెం కిందకు వస్తే ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలమని ప్రభు విషయమైన కార్యము గురించి చింతించుచున్నాడు అని అన్నాడు. తర్వాత 33వ వచనంలోకి వస్తే లోక విషయమైన వాడిని గురించి చింతించుచున్నాడు అని అన్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ మనం చూస్తే, మొదటిగా పౌలు ఎందుకు ఇక్కడ పౌలు వివాహమును నిషేధించడం కాదు కానీ పెళ్లి చేసుకోనటువంటి వాడే మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు అని అనడానికి గల కారణం ఏంటి అంటే, పెళ్లి అయినటువంటి వానికి మొదటిగా శరీర సంబంధమైనటువంటి శ్రమలు కలుగుతాయి. అది వివాహము జరిగినటువంటి ఏ స్త్రీని ఏ పురుషుడిని అడిగినా కానీ వాళ్ళు కూడా అదే మాట అంటారు. తర్వాత మీకు చింత కలగకుండా వల్లని, అంటే చింతలు ఎక్కువగా ఉంటాయి వివాహ వ్యవస్థలో. పెళ్లి అయినటువంటి ఏ భార్యను ఏ భర్తను ఒకవేళ ఈ లోక సంబంధంగా మనం అడిగితే, లోక సంబంధంగానే కదండి క్రైస్తవులను అడిగినా కానీ పెళ్లి చేసుకోకపోవడమే మేలురా నాయన అని తలగొట్టుకొని మరీ చెప్తారు. పెళ్లి కాకముందే బాగుందిరా నాయన, ప్రశాంతంగా ఉందిరా జీవితం, పెళ్ళైన తర్వాత పరిస్థితి ఇలా మారిపోయింది. ఒక పక్క భర్తలు ఇలాంటి డైలాగ్సే చెప్తున్నారు, భార్యలు కూడా ఇలాంటి డైలాగ్సే చెప్తా ఉన్నారు. వీళ్ళు కంప్లీట్గా అసలు మాకు స్వాతంత్రం పోయింది, ఇంతకుముందు మాకు నచ్చినట్లు చేయగలిగే నచ్చినట్లు తినేవాళ్ళం, నచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళం, ఇప్పుడు మాకు అసలు అది లేనే లేదు, మేము కంప్లీట్గా బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. అన్ని కుటుంబాల్లో కదలండి, కొన్ని కుటుంబాల్లో భర్తలు తమ భార్యల్ని బానిసలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నేను కొన్నిసార్లు గమనిస్తుంటాను, ఒకడు తాగేసి వచ్చి తన భార్యను రోడ్డు మీద పడి ఇష్టానుసారంగా కొడుతూ ఉన్నాడు. నేను గుంటూరు బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు 10 మంది వెళ్ళి వాడిని ఆపడానికి ప్రయత్నం చేశారు. అంటే రోడ్డు మీద కొడుతూ ఉన్నాడు. వాడు ఒకే ఒక మాట అన్నాడు, నా భార్య నా ఇష్టం. ఈ మాట అనగానే ఆ చుట్టుపక్కల అందరూ ఏం మాట్లాడాల, కొమ్ముగా వెనక్కి వెళ్ళిపోయారు. వాడు పడకొడు కొడతానని అన్నాడు, నా భార్య నా ఇష్టం. అంటే ఇక్కడ అతడు ఏం చెప్పదలుచుకున్నాడు? దిస్ ఈజ్ మై రైట్, నా హక్కు, ఇది నాకు సంబంధించిన వస్తువు, నేనేమన్నా చేసుకుంటాను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడా? అఫ్కోర్స్ ఈవెన్ క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఇలాంటి దృక్పథమే ఉంది, నా భార్య నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. ఏమన్నా చేసుకుంటావా? నువ్వు వివాహం జరిగి ఇచ్చేటప్పుడు ఇదే ప్రమాణం చేసావా? నా ఇష్టం నేను ఏమన్నా చేసుకుంటాను, నా ఇష్టం నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, చంపుకుంటాను, నా ఇష్టం అనే ఇదేనా నువ్వు వాగ్దానం చేసింది? వాగ్దానాన్ని ఎందుకు మర్చిపోయావు? వాగ్దానంలో ఏం చెప్పావు నువ్వు? సంఘం ఎదుట, సేవకుల ఎదుట, దేవుని ఎదుట ఏమని వాగ్దానం చేసావు నువ్వు? ఆమె కష్టములు, ఆమె సుఖములు, ఆమె అనారోగ్యములు, ఆమె ఇబ్బందులలో ఆమెతో కూడా ఉండి ఆమెను సంరక్షించి నా ఇష్టం అనేటువంటి దాన్ని నువ్వు అక్కడ ఉపయోగించాలి, నీకు నచ్చినట్లుగా కాదు. ఆమె నువ్వు వెళ్ళి నీ భర్తకు లోబడి ఉండు అని దేవుడు చెప్పాడు, అట్లని నీవు దాని ఉద్దేశం ఆమె నీ కింద బానిసగా ఉంటుంది, ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు, నువ్వు కొట్టు కొట్టుకో, నువ్వు చంపుకో, నువ్వు నరుక్కో, నీ ఇష్టం అని కాదు దాని ఉద్దేశం. నీవు ఆమెను సంరక్షించాలని, నీవు ఆమెను పోషించాలని, నువ్వు ఆమెను ప్రేమించాలని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా అనేకమైన శ్రమలు, కష్టాలు, శారీరక సంబంధమైనటువంటి శ్రమలు ఉన్నాయి అని చెప్పని, దాని వలన మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని, చింతలోనికి వెళ్ళిపోతున్నారని, చింత వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ పీస్ అని ఒక దైవజనుడు అంటాడు. అంటే చింతించడం పాపం, అది నిలో ఉన్నటువంటి మనశ్శాంతిని, నెమ్మదిని దొంగిలిస్తుంది అని అంటాడు. సో కాబట్టి మీకు ఇలాంటి చింతలు కలుగుతున్నాయి కాబట్టి, రెండోది మీరు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలమా అని ఆలోచన చేయగలిగితే ఇంకా ఎక్కువగా బాగుంటుంది. అయితే వివాహమైనటువంటి వాళ్ళు తన భార్యను ఎలాగో సంతోష పెట్టాల, తన భర్తను ఎలాగో సంతోష పెట్టాల అని ఈ ప్రయత్నంలోనే ఉంటున్నారు, కానీ ప్రభువుని వాళ్ళు సంతోష పెట్టడానికి ఎక్కువగా వాళ్ళు ఆలోచన చేయడం లేదు అన్న కోణంలోనే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మరలా 35వ వచనంలో అంటాడు, మీకు ఉరి యొడ్డ వల్లని కాదు, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. అంటే ఎలా అని చెప్పి, మీరు వివాహం చేసుకోవద్దని కాదు, మీరు వివాహాన్ని నిషేధించమని కూడా కాదు, కానీ యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఇది మీ ప్రయోజనం నిమిత్తము మే నేను చెప్పుచున్నాను అని అన్నాడు. విశ్రాంతిపురమిడ్లారా, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఈవెన్ తండ్రి విషయంలో కూడా తన కుమార్తెకు వివాహము జరిగించేటువంటి క్రమంలో జరిగించేవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, జరిగించేవాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. అంటే కుమార్తెకి వివాహం చేయొద్దు అని చెప్తున్నాడు పౌలు? అట్లని కాదండి, అక్కడ మనం పై కాంటెక్స్ట్ ని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రికకు వద్దాం, 5వ అధ్యాయానికి వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నారు? తిమోతికి రాస్తున్నాడు, ఒక సంఘ నాయకునికి రాస్తున్నాడు. ఓకేనా? సో 14వ వచనంలో అంటాడు, కాబట్టి యవన స్త్రీలు, అంటే కన్యకలుగా ఉన్నటువంటి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమేమీ ఇవ్వకుండవలని కోరుచున్నాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ కన్యకలకి? సహోదరులారా, సహోదరిలారా, మీరు వివాహం చేసుకోండి, వివాహం చేసుకోండి, పిల్లల్ని కనండి, గృహ పరిపాలన చాలా చక్కగా నిర్వర్తించండి, జరిగించండి. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండండి అని అంటున్నాడు. ఇప్పుడు వివాహం చేసుకున్న వాళ్ళ మీద నిందలు పడ్డానికి ఎక్కువ ఆస్కారం ఉందా? వివాహం చేసుకోనకుండా ఉండేటువంటి వారి మీద ఎక్కువగా నిందలు పడేటువంటి ఆస్కారం ఉందా? ఆబ్వియస్లీ వివాహం జరగకుండా కన్యకగా తిరిగేటువంటి స్త్రీకి శోధనలు ఎక్కువ ఉంటాయి. ఆమె ఎవరితో మాట్లాడినా ఆమె మీద అనుమానం ఉంటుంది, ఆమె మీద రకరకాలైనటువంటి రూమర్స్ పుట్టించడానికి అపవాదికి ఎక్కువగా అవకాశం ఉంది. జనరల్గా నేను లోకానుసారంగా చెప్తున్నాను. ఒక భర్త మరొక స్త్రీతో మామూలుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు పెద్దగా టెన్షన్ పడదు భార్య. కానీ ఒక పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన అమ్మాయితో మరలా మరలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎక్కువ భార్య టెన్షన్ పడుతుంది, అక్కడ ఎక్కువగా ఆమె ఆలోచన చేస్తుంది, భయపడుతుంది. ఆ అమ్మాయి ఏంటి, మా ఆయన బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేటువంటిది. అఫ్కోర్స్ అలాంటివి జరుగుతున్నాయి కూడా, అలాంటివి జరుగుతున్నాయి కూడా, అలాంటివి అధికంగా ఉన్నాయి కూడా. అయితే క్రీస్తునందు ప్రభువు ఉండారా, అందుకోసమే క్రైస్తవ స్త్రీల విషయానికి వచ్చే సమయానికి పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, అపవాదికి మిమ్మల్ని నిందించడానికి మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండునట్లుగా మీరు వాహనం చేసుకోండి. పిల్లల్ని కనండి, అక్కడ తాగిపోలా, గృహ పరిపాలన చాలా చక్కగా నిర్వర్తించండి. ఈ పదాన్ని మాత్రం మనం వదిలేస్తున్నాం, ఈ పదాన్ని మాత్రం మనం పక్కన పెట్టేస్తా ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రభువుని ఎక్కువగా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, అదేంటంటే ఆదిమ సంఘం ప్రభువు రాకడిని ఎలా చూచింది అని అంటే, ఇదిగో ప్రభువు రేపే వస్తాడేమో అన్నంతగా ఎదురు చూసింది. ప్రభువు రేపే వచ్చేస్తాడు అన్నంతగా ఆదిమ సంఘం ఎదురు చూసింది. దానికి ఒక ఉదాహరణ ఏంటి, దానికి ఒక రుజువు ఏంటి అంటే, ఆ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర తీసుకొని వచ్చి పెట్టేశారు. అవసరం లేదా వాళ్ళకి, ఏదో కొంచెం కానుకిచ్చారంటే సరిపోతుంది, కొంచెం దశభాగం ఇచ్చారంటే, పోనీ 20% ఇచ్చారంటే సరిపోతుంది. కానీ చర స్థిర ఆస్తులు అన్నింటినీ కూడా అమ్మేసి అన్నింటినీ కూడా వాళ్ళు ఏం దాపెట్టుకోకుండా కంప్లీట్ గా తీసుకొని వచ్చి వాళ్ళు అపోస్తలుల పాదముల దగ్గర పెట్టేశారు. దే బికేమ్ ఎన్ ఎంప్టీ హ్యాండ్స్, వాళ్ళు ఎంప్టీ హ్యాండ్స్ తో నిలబడిపోయారు. ఎందుకు చెప్పండి, రేపు ప్రభు వస్తాడు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి, విఆర్ గోయింగ్ టు మీట్ హిమ్. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, ఇది వ్యర్థమైపోతుంది. సో ప్రభు వస్తే మేము అలా ఎంప్టీ హ్యాండ్స్తో మేము వెళ్ళిపోవాలి. అది వాళ్ళ సిద్ధపాటు, అంత సిద్ధపాటు కలిగి ఉన్నారు రేపే ప్రభు వస్తాడేమో అన్న ఉద్దేశంతో. కాబట్టి ఆదిమ సంఘంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పౌలు వివాహం విషయం కూడా ఇదే విషయానికి జ్ఞాపకం చేశాడు. అంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు మనం వివాహాలు జరిగించుకోవడానికి, మనము భార్యలను సుఖపెట్టడానికి, భర్తలను సుఖపెట్టడానికి, వాళ్ళ గురించి ఆలోచన చేయడానికి మనకు అంత సమయం లేదు. ఒకవేళ నువ్వు వివాహం చేసుకోకుండా ప్రభు కోసం నిలబడితే, నువ్వు ఉన్నటువంటి మిగిలిన కొద్ది సమయాన్ని నువ్వు ప్రభు కొరకు నువ్వు కేటాయించగలవు, ప్రభు కొరకు నువ్వు ఆలోచన చేయగలవు, ప్రభుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయగలవు. ప్రభుని సంతోషపెట్టడం అంటే ఆయనను గూర్చినటువంటి వార్తను త్వరితముగా నువ్వు ప్రపంచ నలుమూలలకు తీసుకుని వెళ్ళాలి. అక్కడ నలుగురున్నారు కానీ 40 దేశాలకు తిరగాలి. ఎంత పెద్ద పని వాళ్ళ ముందుంది, ఎంత పెద్ద మిషన్ వాళ్ళ ముందుంది. ఇప్పుడు ఇంత పెద్ద మిషన్ నిర్వర్తించాలి అనంటే, మీరు నాకులాగున్నారనుకోండి, అంటే పౌల్లాగా వివాహం చేసుకోకుండా ఉన్నారనుకోండి, మనం వీ కెన్ గో హెడ్, మనం అటు ఇటు ఎటు ఎటు కావాలంటే అటు పరుగులు తీసుకుంటూ రాత్రింబవళ్ళు వెళ్ళిపోతూ మన సువార్తను ప్రకటించవచ్చు. అది పౌలు యొక్క ఉద్దేశం అంతే, అది పౌలు యొక్క ఉద్దేశం అంతే. కానీ ఒకరికి వివాహం అయితే నువ్వు నీ ఆలోచనలు, నీ దృక్పథము అంతా ఇక్కడే ఉంటుంది, వెనకాలే. ఇప్పుడు వివాహం కానటువంటి మొదటి దినాల్లో నేను నా స్నేహితుడు డాక్టర్ వినోద్ అని ఉండేవాళ్ళం. మీ ఇద్దరం వివాహం కానటువంటి ముందు దినాల్లో ఎలా తిరిగేవాళ్ళంటే, రాత్రింబవాళ్ళు క్రిస్మస్కి ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, జనవరి 1st ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఒక గ్రామానికి వెళ్ళిపోయే వాళ్ళం, ఆడ వాక్యం చెప్పుకొని, ఆడి నుంచి ఇంకొక గ్రామానికి, ఆడి నుంచి ఇంకొక గ్రామానికి, ఆ రాత్రికి అక్కడికి ఎక్కడో దగ్గర స్టే చేసి మరలా మరుసటి రోజు లేచి ఇంకొక గ్రామానికి, ఈ విధముగా వెళ్ళి మేము సువార్తను ప్రకటించేవాళ్ళం. ఈ విధంగా వెళ్ళి సువార్తను ప్రకటించేవాళ్ళం. తీసినందు ప్రేమ, ఇప్పుడు అలాంటి స్వాతంత్రం ఉందా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ 1-10 సార్లు ఆలోచన చేయాలి, 1-10 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకని, రకరకాల భార్య బిడ్డలు ఉన్నారు కదా, రాత్రులు వీళ్ళు ఒంటరిగా ఉండాలి కదా, వీళ్ళని పిడిచిపెట్టి వెళ్ళలేను కదా, నేను దాదాపు 5 సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో పరిచయం చేశాను, ఇప్పుడు దాదాపు మళ్ళీ 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది, వెళ్ళాలనే ఒక ఆశ ఒక తృష్ణ ఉంది, అక్కడి నుంచి కూడా నాకు ఆహ్వానం వస్తుంది, అక్కడంతా కూడా నేపాలీస్ ఉంటారు, కానీ భార్య బిడ్డలు పెట్టి వదిలిపెట్టి వెళ్ళేనటువంటి పరిస్థితి. జస్ట్ ఆ కోణంలోనే పౌలు వాహాన్ని చేసుకోకుండా మంచిది అని అన్నాడు, అంతేకాని వేరే ఉద్దేశంలో కాదు. ఇక్కడ నేను 39వ వచనంకి వస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తున్నా. అయితే అంతకంటే ముందు ఇంకొక మాట చెప్తాను, అంటే వివాహాన్ని కాకముందుపు నా పరిస్థితి, వివాహం అయిన తర్వాత నా పరిస్థితి చెప్పాను. అయితే ఇక్కడ అట్ ద సేమ్ టైం మీకు తెలుసు మణిపూర్ క్రైసిస్ జరిగేటువంటి విషయంలో నేను అన్నిసార్లు నేను ముందుకు వెళ్ళాను, నేను దాదాపు 6-7 టైమ్స్ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి ప్రారంభంలో అయితే తర్వాత ఇప్పుడు వెళ్ళేటప్పుడు పెద్దకి రిస్క్ లేదు. మే నెలలో క్రైసిస్ జరుగుతూ ఉంటే నేను జూన్లోనే నేను వెళ్ళాను. అప్పటికి ఎంత తీవ్రంగా ఉందో తెలుసు, నా కళ్ళ ముందు ఎన్నోసార్లు కాల్పులు జరగడాన్ని నేను చూశాను. నేను ఏ కొండ మీద తప్పించుకొని అక్కడ చంపేస్తుంది పారిపోయి వస్తే అక్కడ ఆ కొండ మీద ఇద్దరు ముగ్గురిని చంపేసింది నేను లిటరల్గా చూశాను. నేను యవనస్తులు గనులు పట్టుకొని యుద్ధం కోసం వాళ్ళు కొండల మీదకి ఎక్కడం దిగడం వాళ్ళతో పాటు నిలబడి వాళ్ళు బైనాస్కోప్లో చూస్తుంటే ఎవరు ఎక్కడ శత్రువులు ఉన్నారని, వీటన్నిటిలో లిటరల్గా నేను అక్కడ ప్రజెంట్ అయ్యి నేను ఉన్నాను, అక్కడ ఉన్నాను, నేను చూశాను. నేను లిటరల్గా ఏ ఏ వ్యక్తి తలనైతే తెగ నరికేసి దండం మీద తగిలించారో ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, ఆ పక్క గ్రామంలో ఉన్నాను నేను. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే ఇంత రిస్కీ జర్నీస్, ఇంత ప్రయత్నాలు, ఇంత రిస్కీ జర్నీస్ అట్లా చేయగలిగానంటే వెనకాల నా భార్య సపోర్ట్ ఉండబట్టే. నా భార్య సపోర్ట్ లేకపోతే నేను చేయలేనుగా, ఎవ్వరికి లేనప్పుడు నీకెందుకు అంత అవసరం అంత రిస్క్ కావంటే నువ్వు ఇక్కడి నుంచి పంపించు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళి నువ్వు అక్కడ ఉంటాను. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ కూడా లేదు, ఇంటర్నెట్ లేదు, ఎప్పటికో ఒకసారి కమ్యూనికేట్ చేసాను, ఒక్కసారి ఉదయం మాట్లాడితే మళ్ళీ ఎప్పటికో రాత్రికి ఒకసారి కమ్యూనికేట్ చేసేవాడిని. వీళ్ళకి టెన్షన్, అసలు నా సంగతి ఏమైంది, నేను ఉన్నానా లేదా తెలీదు. ప్లస్ అస్సాంలో వీళ్ళు ఒంటరిగా ఉన్నారు, చుట్టుపక్కల ఎవరూ లేరు, భార్య ఇద్దరు ఆడబిడ్డల్ని ఒంటరిగా వదిలిపెట్టేసి మణిపూర్కి వెళ్ళిపోయాను నేను. అంటే మొదటిసారి వాళ్ళంత టెన్షన్ అనుభవించారు, అక్కడ గాలి వర్షం తుఫాను కరెంటు లేక అంతగా అల్లాడిపోయారు నీరు లేక. ఇప్పుడు నేను మరలా మూడు సరళాలు అనుకున్నప్పుడు ఇప్పుడు మామిడి కానీ అదిగో పోయినసారి వెళ్ళినప్పుడు మాకు ఇట్లా ఇబ్బంది జరిగింది, మాకు టెన్షన్గా ఉంది, అక్కడ పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఏం అవసరం లేదని ఆపేసుంటే ఒకటోసారి వెళ్ళగలిగిండేవాడినా, నాలుగోసారి వెళ్ళగలిగిండేవాడినా, ఐదోసారి వెళ్ళగలిగిండేవాడినా? బట్ థ్యాంక్ గాడ్ ఈ విషయంలో దేవుడు నాకు ఎలాంటి స్వతంత్రతనిచ్చాడంటే పరిచర్య విషయంలో అది ఎంత రిస్కీ అయినా సరే, ఎంత రిస్కీ అయినా సరే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించే భార్యనే ఇచ్చాడు, కానీ వెనక్కులాగే భార్యను దేవుడు నాకు ఇవ్వలేదు. దాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. ఈవెన్ మొన్న ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు నా బిడ్డలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు, డౌట్స్ లేవనెత్తున్నారు, డాడీ ఎందుకైనా అట చంపేశారు, పాస్టర్ అయితే అట చంపేస్తారా, మరి నిన్ను కూడా చంపేస్తారా, పిల్లలు అడిగారు ప్రశ్నలు. నేను ఒకటే చెప్పాను, మేబీ రేపు నన్ను కూడా చంపచ్చు, మమ్మీని కూడా చంపచ్చు, బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. మనం దానికి సిద్ధపడి ఉండాలి. మనం అలా ప్రిపేర్ చేసుకుంటూ వస్తే మనకి ఇబ్బంది లేదు, మనం అలా ప్రిపేర్ చేసుకుంటూ ఇస్తే ఇబ్బంది లేదు. నా భార్యకి నేను చెప్పాను, ఒకవేళ రేపు అలాంటి పరిస్థితి నాకు వచ్చినా యూ క్యారీ ఆన్ దిస్ మిషన్, ఒకవేళ మా ఇద్దరిని చంపేసిన పిల్లలు యూ స్టాండ్ ఫర్ గాడ్, అలాంటి రోజు ఒకరోజు రావచ్చు, వీ షుడ్ ప్రిపేర్ ఫర్ దాట్. కాబట్టి ప్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఒకవేళ పరిచర్యలో ఉన్నటువంటి భర్తలు ఒకవేళ పరిచర్య కోసం ముందుకు పరుగులు తీస్తుంటే భార్యలారా మీ భర్తల్ని ప్రోత్సహించండి. మనకెందుకండి అంత రిస్క్ కావాలంటే ఇక్కడెక్కడ ఉండి ఇక్కడిక్కడుండి చేసుకోండి, మన చర్చికి వాక్యం చెప్పుకోండి, కాదు మనకు సమయం లేదు, సమయం తక్కువ ఉంది. కాబట్టి పరిచర్య విషయంలో నిరుత్సాహపరిచేటువంటి భార్యలను ఉద్దేశించి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంకరేజ్, వెళ్తే సోను సువార్తగానే వెళ్తున్నా, వాడు కొడతారేమో, వాడు ఏమైనా చేస్తారేమో, మీకు తెలుసా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ నీకు జస్ట్ సందర్భానికి అంటే జ్ఞాపకం చేస్తున్నాను. రొమానియా దేశంలో కమ్యూనిస్ట్ పరిపాలన తీవ్రంగా ఉన్నటువంటి దినాలలో ఐ థింక్ దిస్ హ్యాపెండ్ ఇన్ 19th సెంచురీ. ఆ కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసి రొమేనియా దేశంలో క్రైస్తవ పాస్టర్లు అందరిని కూడా తీసుకొని వచ్చి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో వాళ్ళందరి చేత బలవంతంగా క్రైస్తవ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిసి ప్రయాణం చేయగలవు అని చెప్పండి అని బలవంతంగా ఒత్తిడి చేసి చెప్పిస్తా ఉన్నారు. అలా ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ తీసుకుని కూడా వెళ్ళి కంప్లీట్ గా పర్మనెంట్ గా జైల్లో జీవిత ఖైదు మేము విధించేస్తామని చెప్పి బలవంతం చేశారు. ఆ రోజుల్లో టీవీ లేదు, ఆ రోజు రేడియో లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది, ప్రజలందరూ కూడా రేడియోల దగ్గర కూర్చొని వింటూ ఉన్నారు. క్రైస్తవులు అత్యాసక్తిగా వింటున్నారు ఏం చెప్పబోతున్నారు. ఈరోజు మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నామో అదే రీతిగా ఆ రోజు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాస్టర్లు ఏం చెప్పబోతున్నారు, మన సేవకులు ఏం చెప్పబోతున్నారు. ఒక్కొక్క సేవకుడు చెప్తున్నాడు, అవును క్రైస్తవ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిసి ప్రయాణం చేయగలవు కాబట్టి మనం వాళ్ళకి సహకరిద్దాం అని ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యలో రిచర్డ్ బ్రూంబాండ్ అని ఒక ఆయన కూర్చున్నాడు, తన భార్య కూడా కూర్చొనింది. తన భార్య అంటుంది తన భర్తతో, ఏమయ్యా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి క్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తా ఉన్నారు, కనీసం నువ్వు అన్న ఇలా ఉమ్ము తుడి చేయకూడదా. అప్పుడు రిచర్డ్ బ్రూంబాండ్ అని అన్నాడు, పిచ్చిదాన వాళ్ళందరూ ఎందుకు అలా చెప్తున్నారో తెలుసా. ఈ రోజు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్తే ఏమవుతుందో తెలుసా, ఇంక నువ్వు ఎప్పటికీ నువ్వు నీ భర్తను చూడలేవు, ఇంకెప్పటికీ నువ్వు నీ భర్తను చూడలేవు. అప్పుడు రిచర్డ్ బ్రూంబాండ్ భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, పిరికివాడైనటువంటి భర్త నాకిప్పుడు ఉన్నాడు, ఇప్పుడు నాతో ఉన్నాడు అని చెప్పుకోవడం కంటే ధైర్యవంతుడైన భర్త క్రీస్తు కోసం రోషంగా నిలబడినటువంటి భర్త ఒకప్పుడు నాకు ఉండేవాడు అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను అని చెప్పనింది. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు నిన్ను నా నుంచి దూరం చేసిన, నిన్ను చంపేసిన, నిన్ను జైలు తీసుకెళ్లి పడేసినా కానీ నేను భవిష్యత్తులో ఏం చెప్పుకుంటానంటే క్రీస్తు కొరకు రోషం కలిగినటువంటి భర్త నాకు ఒకడు ఉన్నాడు అని చెప్పుకుంటాను. ఈ రోజు నువ్వు కూడా వాళ్ళందరితో కలిసి క్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తే పిరికి వాడిన భర్త ఉన్నాడని ఈ రోజు నేను చెప్పుకుంటాను. ఈ మాట విని రిచర్డ్ బ్రూంబాండ్ వెళ్ళి స్టేజ్ మీద నిలబడి క్రైస్తవ సిద్ధాంతాలు వేరు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వేరు ఈ రెండు కలిసి ప్రయాణం చేయవు, క్రీస్తు ప్రేమతత్వాన్ని బోధిస్తుంది అని చెప్పి ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా, 14 సంవత్సరాలు. బయటకు వచ్చిన తర్వాత రిచర్డ్ బ్రూంబాండ్ ఏమని ఛాలెంజ్ చేశారు తెలుసా, నా శరీరాన్ని మీరు స్కాన్ చేయండి, ఎక్స్రేలు తీయండి, విరుగనటువంటి ఎముక ఎక్కడైనా ఉందేమో నాకు చూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. 14 సంవత్సరాల్లో అంత చిత్రవదకు గురి చేశారు. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ దాదాపు ఒక 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక విజిటరు అతన్ని కలవడానికి వచ్చాడు రిచర్డ్ బ్రూంబాండ్ని. రిచర్డ్ బ్రూంబాండ్ చాలా హాస్యగా అడిగాడు, నా భార్య ఎలా ఉంది, నా బిడ్డ ఎలా ఉన్నాడు. ఆయన అన్నాడు, రిచర్డ్ నీకు తెలీదా ఏమైంది, నిన్ను ఇలా ప్రోత్సహించింది నీ భార్య అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది, తర్వాత నిన్ను అరెస్ట్ చేసిన ఒక 2 సంవత్సరాలకి ఐళ్ళు నీ భార్యను కూడా అడిగారు వాళ్ళు, అడిగితే ఆమె ఎస్ అని చెప్పనింది. మరి ఇప్పుడు నా భార్య సంగతి ఏంటి, ఆమెను తీసుకుని వెళ్ళి ఆమెను కూడా లేడీస్ ఉన్నటువంటి ఆ చరసల్లో బంధించేశారు, షీఈ్ ఆల్సో ప్రిజన్ ఫర్ క్రైస్ట్. మరి నా కొడుకు సంగతి ఏంటి, కాబట్టి నీ కొడుకును వాళ్ళు వెలివేశారు, నీ కొడుకు ఎవరు సహాయం చేయకూడదని చెప్పన్నారు, నీ కొడుకు రోడ్ల మీద తిరుగుతూ చత్తేరుకొని తింటా ఉన్నాడు. ఇప్పటికన్నా నువ్వు ఆ మొండి పట్టును విడిచిపెట్టి క్రైస్తవ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు రెండు కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పి బయటకు వచ్చే నువ్వు నీ భార్య కనీసం నీ బిడ్డను చూసుకుంటారు, వాడికేమంత కర్మ, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. అప్పుడు రిచర్డ్ అన్నాడు, ఐ ఆమ్ హియర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము నేను ఇక్కడ చెరసాల్లో ఉన్నాను, క్రీస్తు నిమిత్తము నా భార్య అక్కడ చెరసాల్లో ఉంది, క్రీస్తు నిమిత్తము నా బిడ్డ రోడ్ల మీద ఉన్నాడు అని చెప్పాను అన్నాడు. అలాంటి కుటుంబాలు లేవా, భర్తల్ని పరిచర్య కొరకు ప్రోత్సహించేటువంటి స్త్రీలు లేరా, భార్యలు తమ బిడ్డలను తమ భార్యలను కుటుంబాల కొరకు త్యాగం పరిప్రభు కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు లేవా. చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వేల ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, నేను మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడం లేదు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్య కోసం అలా ప్రోత్సహించే భార్యలు ఉండాలి, ప్రోత్సహించే భర్తలు ఉండాలి, అవసరమైతే ఏదన్నా వదులుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక భర్తగా నీ భార్యను చూసుకోవడం అది నీ బాధ్యత, నీ భార్యను పట్టించుకోవడం నీ బాధ్యత. ఇంట్లో నువ్వు ఏం ఏర్పాట్లు చేయకుండా నేను పరిచర్యకి వెళ్ళిపోతాను అని అనడం సరైంది కాదు. వాళ్ళకి కావలసిన విషయాల్ని ఏర్పాటు చేయి, వాళ్ళకి ఏం కావాలో వాటన్నిటిని ఏర్పాటు చేయి, వాళ్ళ మినిమం నీడ్స్ తీర్చు, అప్పుడు నువ్వు పరిచర్లో యాక్టివ్గా తిరుగు. అసలు వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు కంప్లీట్గా పరిచర్య 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 అని తిరుగుతుంటే దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. నువ్వు పరిచర్కు తిరిగినప్పుడు వెళ్ళు, కానీ వచ్చినప్పుడు నీ భార్య బిడ్డలతో కొంత టైం స్పెండ్ చేయి, వాళ్ళతో కూర్చో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ప్రేమను కనపరచు, వాళ్ళకి అవసరమైన తీసుకొని రా, వాళ్ళకి అవసరమైన తీసుకొని రా. ప్రభు పరిచర్లో పాలి భాగస్సులో నీకు ఎంత బాధ్యతో కుటుంబాన్ని చూసుకోవడంలో కూడా అంతే బాధ్యత. ఒకవేళ అలా చేయాలంటావా అయితే వివాహం చేసుకోకుండా ఉండాల్సింది నువ్వు. ఎందుకు చేసుకున్నావు మరి? అప్పుడే తెలియ చేసేసుకున్నావు సార్, చేసేసుకున్నావా అయితే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. పరిచర్య ప్రాముఖ్యం. అలా అని చెప్పి కుటుంబాన్ని పక్కన పెట్టడం రైట్ కాదు, కుటుంబాన్ని పక్కన పెట్టడం రైట్ కాదు. నేను ముగింపులోకి వస్తున్నాను. 39 వచనాలను చదువుతున్నాను. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయ్యుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెండ్లి చేసుకుంటకు స్వతంత్రురాలయ్యుండును. పౌలు వివాహాన్ని నిషేధించిన వాడైతే ఇక్కడ ఈవెన్ విధవరాండ్ర గురించి కూడా ఏమని చెప్తా ఉన్నాడు? జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె మరలా తిరిగి వివాహం చేసుకోవడానికి స్వతంత్రురాలు అని చెప్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిది, భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలయ్యుండును. బద్ధురాలయ్యుండడం అంటే బాండ్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎప్పుడు ఏర్పడింది? వివాహ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరికి చేసుకున్నటువంటి ప్రమాణాలు విషయంలో సంఘం ఎదుట దేవుని ఎదుట వాళ్ళిద్దరు కూడా ప్రమాణాలు చేసుకున్నారు కదా, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఏర్పడింది, ఒక కోవెనెంట్, ఒక నిబంధన ఏర్పడింది. ఆమె బ్రతికి ఉన్నంత కాలము, ఈవెన్ అది భర్తకు కూడా వర్తిస్తుందండి, మనం కింద వచ్చిన వారి చేత మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆమె బ్రతికి ఉన్నంత కాలము లేకపోతే భర్త బ్రతికి ఉన్నంత కాలము ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. పురుషుడా, నీకు నీ భార్య తప్ప నీకు వేరొక స్త్రీ ఉండడానికి వీలు లేదు. భార్య నీకు నీ భర్త తప్ప వేరొక పురుషుడు ఉండడానికి వీలు లేదు. అందుకోసమే పౌలు స్పెసిఫిక్గా సొంత భార్య, సొంత భర్త అని మెన్షన్ చేశాడు. వాళ్ళు బ్రతికినంత కాలం, వెన్ యువర్ లైఫ్ పార్ట్నర్స్ స్పౌజెస్ ఇద్దరు వాళ్ళిద్దరు బ్రతికినంత కాలం, ఒకవేళ నీ భర్త ముసలి వాడైపోయినా, నువ్వు ఇంకా యవ్వనంలో ఉన్నా, ఒకవేళ నీ భర్త అనారోగ్య పాలై మంచాన పడి ఉన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దారి తొలగిపోవడానికి తప్పు దారిలోనికి వెళ్ళడానికి నీకు ఆస్కారం లేదు. భర్త నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ భార్య అనారోగ్యంతో ఉంది, మంచాన పడి ఉంది, అలా అని చెప్పి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఈమె నీ శారీరక సంబంధమైన కోరికలు తీర్చడం లేదని నువ్వు బయటకు వెళ్ళడానికి నీకు వీల్లేదు, ఆమె బ్రతికి ఉన్నంత వరకు, అతడు బ్రతికి ఉన్నంత వరకు మీ ఇద్దరి మధ్యలో ఒక నిబంధన ఉంది, ఒక కట్టడం ఉంది. అయితే వాళ్ళు ఒకవేళ చనిపోతే అప్పుడు ఆ బాండ్ నుంచి, ఆ నిబంధన నుంచి, ఆ రోజు నువ్వు చేసిన వాగ్దానం నుంచి నువ్వు స్వతంత్రురాలవుతావు, నువ్వు స్వతంత్రుడు. దెన్ యు ఆర్ ఫ్రీ, దెన్ యు ఆర్ ఫ్రీ. చనిపోతే చంపితే కాదు, చనిపోతే చంపితే కాదు. ఇవి నాకు అడ్డుగా ఉంది కాబట్టి నేను చంపేస్తే అప్పుడు నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అనడం కాదు. దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ బిబ్లికల్. తీసినందు ప్రమేయం దేవుడు వెళ్ళారా? కాబట్టి నీ భార్య బ్రతికినంత వరకు, నీ భర్త బ్రతికినంత వరకు, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు వాళ్ళకే బాండ్ అయి ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చూసుకోవాలి. ఒకవేళ మృతి పొందితే అప్పుడు ఆమెకి ఇష్టమైన వాణ్ణి పెండ్లి చేసుకుంటకు స్వతంత్రురాలయ్యుండును. పెండ్లి చేసుకుంటకు స్వతంత్రురాలయ్యుండును, కానీ కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకొని, అంటే
ఒకవేళ సహోదరి నువ్వు మరల వివాహం చేసుకోవాలనుకుంటే, రిమెంబర్ అతడు ప్రభువునందు మాత్రమే ఉండాలి. హీ షుడ్ బి ఎ బిలీవర్. అతడు ఒక విశ్వాసి అయి ఉండాలి. నిష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటారంటే కుదరదు. అయితే ఆమె విధవరాలుగా ఉండునట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను. ఇక్కడ రెండు విషయాలు పౌలు జ్ఞాపకం చేశాడు. భర్త బ్రతికున్నంత వరకు యు ఆర్ బాండ్, నువ్వు అతనికే కట్టుబడి ఉండాలి. ఈవెన్ భర్తకు కూడా వర్తిస్తుంది, నువ్వు ఆమెకే కట్టుబడి ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ చనిపోతే దెన్ యు ఆర్ ఫ్రీ, మీరు స్వతంత్రులు. ఒకవేళ మరలా మీరు వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోవండి, తప్పులేదు. అయితే విశ్వాసుని విశ్వాసరాల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి. లేదు, నేను వివాహం చేసుకోకుండా ఒకవేళ నేను అలాగే ఉంటాను అనుకుంటే దట్ ఈస్ ఆల్సో యువర్ ఫ్రీ. యువర్ దాని ఆ విషయంలో కూడా నువ్వు ధన్యుడివే. నువ్వు చేసుకోకుండా ఉంటానంటే ఎస్ ఓకే గుడ్, లేదు నేను చేసుకుంటాను సార్, అపవాదికి నేను అవకాశం ఇవ్వకుండా, నీ వేలితి చూపించకుండా, అవకాశం ఇవ్వకుండా నేను ఉంటాను అని అనుకుంటే ఇట్స్ బెటర్ టు మ్యారీ. క్రీస్తునందు ప్రేమ దేవుడు. మరలా వాళ్ళు వివాహం రెండోసారి వివాహం చేసుకుంటారు. మ్యారేజ్ చనిపోయిన తర్వాత, భర్త వివాహం చేసుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు వివాహం చేసుకుంటామని అనుకుంటే వాళ్ళని తప్పుగా చూడొద్దు, వాళ్ళని తక్కువగా చూడొద్దు, వాళ్ళని చిన్నగా చూడొద్దు. లెట్ దెమ్ మ్యారీ. నీకేం తెలుసు, నువ్వు ఉండగలను అనుకుంటే రేపు నీ భార్య చచ్చిపోయిన తర్వాత నువ్వు ఉండు. వాళ్ళు మేము ఉండలేము వివాహం చేసుకుంటామని అంటే చేసుకోలేవండి. వారు మనసులో కామాతప్తులగి వారు వ్యభిచారం చేయడం కంటే, పాపం చేయడం కంటే, లేకపోతే అపవాదికి అవకాశం ఇవ్వడం కంటే ఇట్స్ బెటర్ టు మ్యారీ. ఈవెన్ ఈ విషయంలో పురుషులకు ఇబ్బంది లేదండి. ఎందుకు పురుషులకు ఇబ్బంది లేదంటే, పురుషుడికి 50 సంవత్సరాల వయసులో భార్య చచ్చిపోతే వెంటనే ఈ సమాజం పెద్దలు ఏం చేస్తారంటే, పాపం ఈ మిగిలిన జీవితం ఎట్టబోతుతాడు, వీడు ఒంటరిగా, వీడికి తోడు ఎవరొకరు ఉండాలరా అని చెప్పి వాళ్ళకి 50 సంవత్సరాల వయసులో కూడా చూసి మరి వివాహం చేర్పించేస్తారు. సమాజం దానికి రెడీగా ఉంటుంది. అదే ఒక స్త్రీ విషయానికి వచ్చే సమయానికి, స్త్రీ విషయానికి వచ్చే సమయానికి ఎంత దారుణంగా పక్షపాతంగా ప్రవర్తిస్తుందంటే ఈ సమాజం. ఆమె యవ్వన వయసులో ఉన్నప్పుడు కూడా భర్త చచ్చిపోతే అలాగే ఉంచేస్తారు, ఆమెను అడగరు. కొంతమంది ఇప్పుడు అడిగి చేస్తున్నారు, మంచిది. అదేమంటే ఆ బిడ్డ అడగకుండా నేనేం చెప్పి నేనేం చేసేస్తారంటారు. ఆ బిడ్డ నీకు తనకే తను వచ్చి ఓపెన్గా నిన్ను అడుగుతుందా, నాకు పెళ్లి చేయండి నేను ఉండలేను అనని? నో, వాళ్ళు అడగరు. మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. సంఘంలో మన సంఘంలో ఎవరైనా అలాంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు వృద్ధవరాంటి ఎవరైనా ఉంటే మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. అమ్మా మంచిది కాదు, ఇట్స్ బెటర్. ఎందుకంటే వాస్తవానికి ఆమెకు అవసరమని కాదు, కానీ ఆమెను ఈ సమాజం బతకనివ్వదు. ఒక విధవరాలిగా ఒంటరిగా ఆ సహోదరి నేను లోకంలో జీవిస్తానంటే ఆమె జీవించాలన్న ఈ సమాజం బ్రతకనివ్వదు. అదే ఆమెకు ఒక భర్త ఒక తోడు అనేది ఉంటే ఈ సమాజం వాళ్ళ జోలికి పోదు. రెండోది, ఇప్పుడు మనకి వారి అవసరత తెలియకపోవచ్చు, కానీ మనం వయసు పైబడిన తర్వాత, వృద్ధాప్యలోకి వెళ్ళిన తర్వాత వయసు పైబడుతుంది. ఎస్పెషల్లీ మ్యాన్ ఈజ్ డిపెండెంట్, ఉమెన్ ఈజ్ ఇండిపెండెంట్. భార్య లేకుండా భర్త బ్రతకలేడు. అందుకే 50 సంవత్సరాలతో నాకు పెళ్లి చేయండి రా బాబు అని అంటాడు. హీఈస్ డిపెండెంట్ ఆల్వేస్, హీ కెనాట్ స్టే అలోన్. బట్ ఉమెన్ ఈజ్ ఇండిపెండెంట్. నాకు చాలాసార్లు అదే అనుకుంటాను నేను, స్త్రీ బలహీనమైన ఘటం అనుకుంటాం, కానీ కొన్ని కొన్ని విషయాల్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. భర్త సహాయం లేకుండా, పురుషుని సహాయం లేకుండా అలోన్ కెన్ సర్వైవ్, మెన్ కెనాట్ సర్వైవ్ బికాజ్ ఈస్ డిపెండెంట్. మనం దానికి ఖర్చు తెచ్చుకోవడానికి కూడా మనం వాళ్ళ డిపెండ్, ఖర్చు తీసుకుంటారా, నీళ్ళు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, నాకు కనీసం వాళ్ళు బ్యాగులకి వెళ్తే ఊరికి వెళ్ళే బ్యాగులు జరుగుతూ అన్ని జరుగుతూ అది జరుగుతూ ఇది జరుగుతూ. బట్ దే ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ లీవ్ అలోన్. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నువ్వు ఉండగలను అని అనుకుంటే అపవాదికి నీ మీద వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకుండా నేను పరిశుద్ధంగా ప్రభు కోసం మిగిలిన జీవితం నేను జీవిస్తాననుకుంటే ఎస్, నువ్వు మరి బాగుగా ప్రవర్తించున్నావు, గుడ్. ఒకవేళ నువ్వు వాహనం చేసుకుంటానంటే తప్పు కాదు. ఒకవేళ వాళ్ళు అడగరు, కానీ పురుషులు పెద్దలు
సంఘము సమాజము ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని అడిగి వాళ్ళకి వివాహం జరిగించడం మంచిది, వాళ్ళకి వివాహం జరిగించడం మంచిది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, నేను ముగిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ఈ అధ్యాయంలో పౌలు అనేకమైనటువంటి విషయాలను, స్త్రీ పురుషుల విషయాలు, వివాహ విషయాలు, విధవరాండ్రు వాళ్ళ స్వతంత్రం గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ ధ్యానం చేసుకున్నటువంటి విషయాల్లో ఒకవేళ మీకు ఏదన్నా సరే వాక్యానికి నీ సొంత అభిప్రాయంతో కాదు, వాక్యంతో ఎక్కడైనా క్లాష్ అవుతుంది, సార్ మీరు ఇక్కడ ఇలా చెప్పారు కానీ అక్కడ అలా ఉంది అన్నట్లుగా మీకు అనిపిస్తే, మీరు క్వశ్చన్స్ని మీరు రైజ్ చేయొచ్చు. దెన్ నేను కూడా కరెక్ట్ చేసుకోవడానికి అది నాకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను తప్పు చెప్పు ఉండొచ్చేమో నా ఎక్స్ప్లెనేషన్లో, అప్పుడు నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. గత వారం క్లాస్ అయిన తర్వాత నేను చెప్పినటువంటి పాయింట్ని బట్టి ఒక సహోదరు నన్ను ప్రశ్నించాడు. దానికి నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ పర్సన్. సో దానికి ఒక చిన్న వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను బొట్టు గురించి మాట్లాడాను, స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా. ఆ సందర్భంలో నేను ఏమని చెప్పానంటే, బొట్టు పెట్టుకోవడం వలన పాపం లేదు, బొట్టు పెట్టుకోకపోవడం వలన పాపం లేదు. అయితే ఇది నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. నేను ఈ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో దీన్ని మాట్లాడానంటే, హైందవ మతంలో నుంచి నూతనంగా రక్షించబడి సంఘములోనికి వచ్చినటువంటి వారి గురించి నేను మాట్లాడాను. ఆల్రెడీ సంఘ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి గురించి కాదు. ఇప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని బొట్టు పెట్టుకోకపోయినా పాపం లేదు కదా అని చెప్పి నువ్వు తిరిగి బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అది కాదు నా ఉద్దేశం. నూతనముగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఒక హైందవ మతంలో నుంచి ఒక సహోదరి సంఘంలోనికి వస్తే, వి షుడ్ నాట్ ఫోర్స్ హర్. ఇఫ్ నువ్వు క్రైస్తవురాలు అయితే నువ్వు ఆ బొట్టు తీసేయాలి, నువ్వు ఆ బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు బొట్టు పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పి వాళ్ళ మీద మనం నూతనంగా బలవంతంగా ఏది కూడా రుద్దకూడదు. ఆమె పెట్టుకుంటానంటే పెట్టుకునివ్వండి, తీసేయాలనుకుంటే తీసేయండి, మనం బలవంతం చేయకూడదు. కానీ వాళ్ళకై వాళ్ళు వాక్యంలో ఎదిగిన తర్వాత, వాక్యంలో బలపడిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకై వాళ్ళు తీసేయాలి. కానీ యూ షుడ్ నాట్ ఫోర్స్. ఇది ఏ కాంటెక్స్ట్లో మనం చెప్పుకున్నాము, ఏ కాంటెక్స్ట్లో మనం చెప్పుకున్నాం? సున్నతి పొందినటువంటి వాడు, సున్నతి పొందనటువంటి వాడిని కూడా మీరు కూడా సున్నతి పొందాలి అని బలవంతం చేస్తూ ఉన్నారు యూదులు. యూదులు మందిరంలోకి వెళ్ళి కూర్చుంటున్నారు. అన్యులు, గ్రీక్ ప్రజలు ప్రభువును అంగీకరించి వాళ్ళు సంఘంలోనికి వచ్చినప్పుడు వీళ్ళ పక్కన కూర్చోవడానికి వీళ్ళకి ఇష్టం పుట్టడం కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే, మేము సున్నతి చేసుకున్నటువంటి వాళ్ళం, మేము పవిత్రులం, మేము పరిశుద్ధులం, కానీ సున్నతి మీరు చేసుకోలేదు, మీరు దేవుని బిడ్డలు కాదు, మీరు ఇంకా సైతాను బిడ్డలే, మీరు మా పక్కన ఎలా కూర్చుంటారు? కాబట్టి మీరు కూడా సున్నతి చేసుకోండి అని వీళ్ళు ఒత్తిడి చేస్తున్నప్పుడు పౌలు జ్ఞాపకం చేసి, నువ్వు సున్నతి పొందుకోలేదా? లెట్ హెమ్ బి లైక్ దట్ ఓన్లీ. నువ్వు సున్నతి పొందుకున్నావా? నువ్వు అలాగే కొనసాగించు. సున్నతి పొందుకున్న వాడు నువ్వు సున్నతితో నువ్వు ఉండు, సున్నతి పొందనటువంటి వాడు సున్నతి పొందకుండానే వాడు అలా కూడా ప్రభువుని ఆరాధించవచ్చు. నువ్వు సున్నతి పొందుకొని చేసుకోవడం వల్ల నీకు వచ్చిన కొత్త ప్రయోజనం ఏమీ లేదు, వీడు చేసుకోకపోవడం వల్ల వచ్చిన కొత్త ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించు. నువ్వు వాడిని సున్నతి చేసుకోమని చెప్పి నువ్వు బలవంతం చేయొద్దు, ఒత్తిడి చేయొద్దు. సో ఈ కాంటెక్స్ట్ లో మన వాళ్ళు ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని బట్టి బొట్టు పెట్టుకునేటువంటి స్త్రీలు కొత్తగా సంఘంలోకి వస్తే, అమ్మ నువ్వు క్రైస్తవురాలు అయితే బొట్టు తీసేయాలమ్మా అన్న నిబంధన మీరు పెట్టద్దు, మీరు బలవంతం చేయొద్దు. వాళ్ళకే వాళ్ళు వాక్యం తెలుసుకున్నప్పుడు, వాక్యంలో బలపడినప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు తీసేస్తారు. ఆ కాంటెక్స్ట్ లో బొట్టు దేవునికి అడ్డు కాదు అని నేను జ్ఞాపకం చేశాను. అయితే దీన్ని బేస్ చేసుకొని కొంతమంది స్త్రీలు దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి, అన్న బొట్టు పెట్టుకోవడం తప్పు కాదు అన్నాడు కాబట్టి ఇప్పుడు నేను పెట్టుకుంటాను అంటే రైట్ కాదు అన్న. నేను అంటే కుంకుమ పెట్టుకోను అన్న, స్టిక్కర్ పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకుంటున్నావు? ఒక విశ్వాసరాల గురించి మాట్లాడుతున్నా. పెట్టుకుంటాను అంటున్నావు, ఎందుకు పెట్టుకుంటున్నావు? స్టైలా, ఫ్యాషనా? నేను చాలా చక్కగా సౌందర్యవంతంగా
ఇతరులకు చూపించుకోవాలనా? మన అలంకారము పై అలంకారముగా ఉండకూడదు, అంతరంగ బాహ్య స్వరూపమైన అలంకారముగా ఉండాలి. కాబట్టి క్రీస్తులందు ప్రభువైన బిడ్డలారా, నేను పొట్టు పెట్టుకోవద్దు అన్నటువంటి చెప్పింది ఆ కాంటెక్స్ట్ లో, అది నూతనముగా వస్తున్నటువంటి వారిని ఉద్దేశించి వాళ్ళని బలవంతం ఒత్తిడి చెయ్యొద్దు అన్న కాంటెక్స్ట్ లో చెప్పాను. దాన్ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. నన్ను ఈ ప్రశ్న అడిగిన సహోదరునికి నేను వందనాలు తెలియచేస్తా ఉన్నా. కాబట్టి క్రీస్తు నన్ను ప్రభువైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. రేపు అంటే నెక్స్ట్ వచ్చేటువంటి వారంలో మనము 8వ అధ్యాయం, ప్రత్యేకంగా విగ్రహాలకు బలి అర్పించినటువంటి వాటి విషయము ప్రశ్నించారు ఆ రోజు కొరింథీ సంఘస్థులు, దానికి పౌలు జవాబిచ్చాడు. ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇది ఒక పెద్ద చర్చగా, ఇది ఒక చాలా పెద్ద చర్చగా యూట్యూబ్లో కొనసాగుతుంది. విగ్రహాలకు అర్పించింది, తినచ్చా తినకూడదా, తినచ్చా తినకూడదా అని చెప్పి చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి జరుగుతా ఉంది. దాని మీద పెద్ద పెద్ద సేవకులందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళు వివరణలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ వాళ్ళు అనేకమైన తీసుకొని రావడం వాళ్ళు జరిగింది. సో నెక్స్ట్ వీక్ మనం కూడా కొన్ని అప్లికేషన్స్ని ఇవ్వడానికి బ్యాలెన్స్డ్గా ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.